అధ్యాయం 6 పాఠం 5 ధనవంతులు డబ్బును సృష్టిస్తారు. గత రాత్రి రాత పనిని మధ్యలో ఆపి అలెగ్జాండర్ గ్రహం బెల్ జీవితం ఆధారంగా రూపొందించిన ఒక టీవీ కార్యక్రమాన్ని చూశాను. తన టెలిఫోన్ పేటెంట్ హక్కును బెల్ తీసుకున్నాడు. అతను తయారు చేసిన ఫోన్కి గిరాకీ పెరగడం వల్ల కొత్త సమస్యలు అతను వేధించసాగాయి. అతనికి ఒక పెద్ద కంపెనీ అవసరమైంది. అప్పట్లోని అతిపెద్ద కంపెనీ అయిన వెస్టర్న్ యూనియన్ దగ్గరకు వెళ్ళాడు. తన చిన్న కంపెనీని పేటెంట్ని వారు కొనడానికి వీలవుతుందా అని అడిగాడు. మొత్తం ప్యాకేజీకి $100,000 తనకిమ్మన్నాడు. వెస్టర్న్ యూనియన్ కంపెనీ అధ్యక్షుడు దానికి ఒప్పుకోలేదు. బెల్ అడిగిన మొత్తం హాస్యాస్పదంగా ఉందని అతన్ని పరిహాసం చేశాడు. ఆ తర్వాత జరిగిందంతా చరిత్ర. $100,000,000 పరిశ్రమ వెలుగు చూసింది. AT&T కంపెనీ జన్మించింది. అలెగ్జాండర్ గ్రహం బెల్ కథ పూర్తయిన వెంటనే టీవీలో సాయంకాలం వార్తలు మొదలయ్యాయి. ఆ వార్తలలో ఒక స్థానిక కంపెనీని తన సిబ్బందిని తగ్గించుకున్నట్టు చెప్పారు. సిబ్బందికి కోపంగా ఉంది. కంపెనీ యాజమాన్యంతో అది అధర్మమని ఫిర్యాదు చేశారు. ఉద్యోగంలోంచి తీసివేయబడ్డ మేనేజర్ వయస్సు 45 ఏళ్ళు, భార్య ఇద్దరు పిల్లలతో గేటు దగ్గర నిలబడి సెక్యూరిటీ గార్డులను తనని పనిలోంచి తీసేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని యజమాన్యాన్ని అడగటానికి తమని లోపలికి పంపించమని బతిమాలుతున్నాడు. ఆయన ఈ మధ్యన ఒక ఇల్లు కొన్నాడట. అది పోతుందేమోనని భయపడుతున్నాడు. ఆయన బతిమాలటాన్ని ప్రపంచమంతా చూసే వీలు కల్పించడానికి టీవీ కెమెరా ఆయన మీదే ఫోకస్ చేసి ఉంది. ఆ దృశ్యం మీదే నా ధ్యాస అంతా ఉంచానని నేను వేరే చెప్పనవసరం లేదని అనుకుంటున్నాను. 1984 నుంచి వృత్తిరీత్యా నేను పాఠాలు చెప్తున్నాను. అదొక గొప్ప అనుభవం. నా వృత్తి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చింది. అయితే అది నాకు విచారం కలిగజేసిన వృత్తి కూడా. వేల మందికి నేను పాఠాలు చెప్పాను. అందరిలోనూ అంటే నన్ను కూడా కలుపుకొని ఒక విషయాన్ని గమనించాను. మనందరిలోనూ ఒక అవ్యక్త శక్తి దాక్కుని ఉంది. మనందరికీ ప్రకృతి వరాలని ప్రసాదించింది. కానీ మనందరినీ వెనక్కిలాగే పట్టి ఉంచే ఒక విషయం సంశయం. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కాదు, మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే మనం వెనకబడుతున్నాం. కొందరి మీద దాని ప్రభావం మిగిలిన వారికన్నా ఎక్కువ ఉంటుంది. చదువు పూర్తయి ఒకసారి బయటపడ్డాక కాలేజీ డిగ్రీలకు కానీ పరీక్షలు తెచ్చుకున్న మంచి మార్కులకు కానీ చెప్పుకోదగ్గ ప్రాముఖ్యం లేదన్న విషయం మనం తెలుసుకుంటాం. వాస్తవ ప్రపంచంలో చదువు సంధ్యలకు సంబంధించని వాతావరణంలో మన గ్రేడులకు మించినదేమో అవసరమవుతుంది. దాన్ని ధైర్యం, సాహసం, చలాకితనం, నిర్లక్ష్యం, డంభం, జిత్తుల మారితనం, తెగువ, దృఢత్వం, సూక్ష్మబుద్ధి అనే పేర్లతో పిలవటం నేను విన్నాను. ఏ పేరుతో పిలువబడ్డా ఆ తత్వం చివరికి స్కూల్లో తెచ్చుకున్న గ్రేడుల కన్నా ఎక్కువగా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం, ప్రతిభ, సాహసం అనే గుణాలు ఉంటాయి. కానీ వీటికి విరుద్ధమైన పార్శ్వం కూడా మనలో దాగి ఉంటుంది. అంటే అవసరమైతే ఇంకొకటి ముందు వంగి దన్నాలు పెడుతూ బతిమాలాడే గుణం. వియట్నాంలో సంవత్సరం పాటు మెరిస్కోప్స్ పైలట్గా పనిచేసి నాలో ఉన్న ఈ రెండు గుణాలను తెలుసుకోగలిగాను. రెండిట్లో ఒకటి ఇంకొక దానికన్నా మెరుగైనదని అనలేను. నా అనుభవం ప్రకారం మీరు కోరుకునే ఫైనాన్షియల్ జీనియస్కు సాంకేతిక జ్ఞానము, సాహసము రెండు అవసరమే అని భావిస్తాను. మీలో భయం తీవ్రంగా ఉన్నప్పుడు అది జీనియస్ని అణిచివేస్తుంది. నా క్లాసుల్లో నేను విద్యార్థులకు రిస్కులు తీసుకోవడం నేర్చుకోమని, ధైర్యంగా ఉండమని, వారి జీనియస్ ఆ భయాన్ని శక్తిగాను, ప్రతిభగాను మార్చేలా చూడమని గట్టిగా చెప్తుంటాను. అది కొందరి విషయాల్లో పనిచేస్తుంది, మరికొందరిని అది భయపెడుతుంది. డబ్బు విషయం వచ్చేసరికి చాలామంది దానిని భద్రంగా కాపాడుకోవడానికి మొగ్గు చూపుతారన్న సంగతి నేను గ్రహించాను. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? నా ఫైనాన్షియల్ IQని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఏముంది? ఆర్థిక అక్షరాస్యతను నేను ఎందుకు సాధించాలి? ఇలాంటి సవాళ్ళని నేను ఎదుర్కొంటుంటాను. వారికి ఇలా జవాబిస్తుంటాను. కేవలం మరిన్ని ఎంపికలు మీకు కల్పించడానికి, మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడే అవకాశాలు మరికొన్ని తెలుసుకోవడానికి. ముందు గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఒక కొత్త విషయాన్ని కనుక్కున్న యువకుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ కథతో నేను మొదలుపెట్టాను. ఆయన లాంటి చాలామంది రాబోయే సంవత్సరాల్లో కూడా ఉంటారు. బిల్ గేట్స్ లాంటి వారు 100 మంది ఉంటారు. ప్రతి సంవత్సరం ఎంతో విజయవంతమైన మైక్రోసాఫ్ట్ కంపెనీల వంటి ప్రపంచమంతా తయారవుతుంటాయి. అలాగే ఎన్నో దివాలా తీయబడ్డాయి. తాత్కాలికంగా మూసివేసినవి, తమ సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తున్న కంపెనీలు కూడా ఉంటాయి. కానీ మీ ఫైనాన్షియల్ IQను మీరెందుకు అభివృద్ధి పరచుకోవాలి? దానికి సమాధానం మీరు తప్ప మరెవరు చెప్పలేరు. కానీ అలా ఎందుకు చేయాలో మీకు నేను చెప్తాను. నేను అలా చేస్తాను. ఎందుకంటే మార్పుకు భయపడటానికి బదులు నేను మార్పును ఆహ్వానిస్తాను. జీతం పెరగలేదని బాధపడే బదులు లక్ష్యాలు సంపాదించడానికి ఉత్సాహపడతాను. మనం ప్రస్తుతం ఉంటున్న యుగం ఎంతో ఉత్తేజభరితమైనది. మన ప్రపంచ చరిత్రలో అపూర్వమైనది. భావితరాలలో జనం వెనక్కి తిరిగి చూసి మనం ఉంటున్న యుగం ఎంత అద్భుతమైనదో అని ఆశ్చర్యకితులు అవుతారు. పాతది మరణించి కొత్తది పుట్టిందంటారు. ఈ యుగంలో సంక్షోభం ఉంది, ఉత్తేజపూరితంగానూ ఉంది. అయితే ఫైనాన్షియల్ IQని మీరు ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి? ఎందుకంటే అలా చేస్తే మీరు ఎంతో బాగుపడతారు. కానీ చేయకపోతే రాబోయే కాలం భయానకంగా ఉంటుంది. ఆ సమయంలో మిగతా వాళ్ళు ధైర్యంగా ముందుకు పోతూ విజయాన్ని సాధించడం చూస్తుంటారు. పాత సిద్ధాంతాలను పట్టుకొని వేలాడుతూ అపజయాల్ని చవిచూస్తున్న మరికొందరిని కూడా చూస్తారు. 300 సంవత్సరాల క్రితం భూమి ఒక్కటే సంపద, కనుక భూమి ఉన్నవాడి దగ్గర సంపద ఉండేది. తర్వాత ఫ్యాక్టరీలు వచ్చాయి, ఉత్పత్తులు మొదలయ్యాయి, అమెరికా ప్రాబల్యం పెరిగింది, పారిశ్రామికవేత్త దగ్గరికి సంపద చేరింది. ఈనాడు సమాచార యుగం నెలకొంది. ఎవరి దగ్గర అయితే సమయానికి తగ్గ సమాచారం ఉంటుందో అతను అత్యధిక ధనవంతుడవుతాడు. సమస్య ఏమిటంటే ప్రపంచమంతటా సమాచారం కాంతి వేగంతో పయనిస్తుంది. భూములను ఫ్యాక్టరీలను ఉంచినట్లు ఈ కొత్త సంపదను సరిహద్దులలో బంధించలేం. మార్పులు ఎంతో వేగంగా వస్తాయి, నాటకీయంగా ఉంటాయి. కోటీశ్వరుల సంఖ్య నాటకీయంగా పెరుగుతుంది. వెనుక వదిలేయబడ్డవారు కూడా కొందరు ఉంటారు. ఈనాడు జీవిత పోరాటం సాగిస్తున్న వారెందరినో చూస్తున్నాను. తరచూ మరికొంత కష్టపడి పనిచేస్తుంటారు వారు. దానికి కారణం వారు పాదాలోచనలు పట్టుకొని వేళ్లాడుతుండటమే. ఒకప్పుడు అవి ఎలా ఉండేవో అలాగే ఇప్పుడు కూడా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. మార్పును అడ్డుకుంటారు. ఉద్యోగాలు, ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళెందరో నాకు తెలుసు. దానికి ఆధునిక సాంకేతిక విజ్ఞానంనో లేక ఆర్థిక పరిస్థితినో లేక వారి అధికారంనో నిందిస్తుంటారు. సమస్యకు కారణం తామే అన్నది వాళ్ళు అర్థం చేసుకోకపోవడం ఒక దురదృష్టం. పాత ఆలోచనలు వారికి పెద్ద గుదిబండ. ఒక పని చేసే ఆలోచన తీరు నిన్న సరైనదే కావచ్చు, కానీ ఆ నిన్న గతించిన విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోవటం మూలానే అది వాళ్ళకు తలనొప్పి సమస్యగా మారింది. ఒక మధ్యాహ్నం నేను తయారు చేసిన క్యాష్ ఫ్లో బోర్డు గేమ్ను ఒక ఉపకరణంగా వాడుతూ పాఠం చెప్తున్నాను. నా స్నేహితురాలు తనతో పాటు మరికొన్ని క్లాస్లోకి తీసుకొచ్చింది. ఆమె స్నేహితురాలు ఇటీవల విడాకులు తీసుకుంది. ఆ విడాకుల పరిష్కారంలో ఆమె ఎంతో నష్టపోయింది. ప్రస్తుతం తన సమస్యకు సమాధానాలు వెతుక్కుంటుంది. నేను చెప్తున్న పాఠం తనకి పనికిస్తుందేమో అని ఆమె అనుకుంది. డబ్బు ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా నేను నా గేమ్ను తయారు చేశాను. ఆ ఆట ఆడుతూ ఆదాయ పట్టికకు ఆస్తి అప్పుల పట్టికకు మధ్యన ఉన్న సంబంధం గురించి వాళ్ళు తెలుసుకుంటారు. రెండింటి మధ్య ఉన్న క్యాష్ ఫ్లోను నగదు కదలికలను గ్రహిస్తారు. ఆస్తి పట్టి నుంచి వచ్చే నెల నెల నగదు రాబడి నెలసరి ఖర్చుల కన్నా అధికంగా ఉండేటట్టు పెంచడంలో సంపాదన మార్గం ఉందని తెలుసుకుంటారు. ఒకసారి దీన్ని సాధించాక ఎవరైనా సరే ర్యాట్ రేస్లోంచి బయటపడి ఫాస్ట్ ట్రాక్ మీదకి చేరుకోగలరు. నేను అన్నట్టు కొంతమంది ఆ ఆటను అసహించుకుంటారు, కొంతమంది ప్రేమిస్తారు, మరికొంతమంది దీని ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించలేకపోతారు కూడా. నా క్లాస్కి వచ్చిన ఆమె ఒక విషయం నేర్చుకునే అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయింది. ఆటలోని మొట్టమొదటి రౌండ్లో ఆమె తీసిన కార్డు మీద బోర్డు బొమ్మ ఉంది. మొదట్లో ఆమె చాలా ఆనందించింది. ఓ, నాకు పడవ దొరికింది అంది. అప్పుడు ఆమె స్నేహితురాలు ఆమె ఆదాయ పట్టిక మీద ఆస్తి అప్పుల పట్టిక మీద అంకెలు ఎలా పనిచేస్తున్నాయో వివరించడం మొదలుపెట్టింది. వెంటనే ఆమె ఎంతో నిరుత్సాహపడింది. లెక్కలంటే ఆమెకు ఎప్పుడు ఇష్టమే. ఆమె టేబుల్ ముందు కూర్చున్న మిగతా సభ్యులు ఆమె ఎలా ఆడుతుందా అని వేచి చూస్తున్నారు. ఆమె స్నేహితురాలు ఆమెకు ఆదాయపు పట్టిక, ఆస్తి అప్పుల పట్టిక, క్యాష్ ఫ్లోల మధ్య ఉన్న సంబంధం గురించి బోధపరిచింది. అంకెలు పనిచేసే తీరు అర్థం కాగానే హఠాత్తుగా తన బోర్డు తనని బతికుండగానే ఎలా తీసేస్తుందో ఆమెకు తెలిసి వచ్చింది. తర్వాత ఆటలో ఆమెకు సిబ్బంది కోత జరిగింది. ఆమెకు పిల్లాడు కూడా పుట్టాడు. మొత్తం మీద ఆమె ఆట భయంకరంగా తయారైంది. క్లాస్ అయిపోయాక ఆమె స్నేహితురాలు నా దగ్గరకు వచ్చింది. ఆమె ఎంత తలకిందులైందో నాతో చెప్పింది. పెట్టుబడుల గురించి నేర్చుకోవాలని ఆమె నా క్లాస్కి హాజరైంది. తీరా వచ్చాక ఒక తెలివి మాలిన ఆట అంతసేపు ఆడాలన్న ఆలోచన ఆమెకు నచ్చలేదు. ఆమె స్నేహితురాలు ఆమెకు అంతర్మదనం చేసుకోమని, ఆ ఆట ఏ విధంగానైనా ఆమెను ప్రతిబింబిస్తుందో లేదో చూడమని చెప్పడానికి ప్రయత్నించింది. ఆ సలహా నేను విన్న వెంటనే ఆమె తన డబ్బు తనకి వెనక్కి ఇచ్చేయమని పట్టుపట్టింది. ఆ ఆట తన పరిస్థితులకు ప్రతిబింబించే ఆలోచనే హాస్యాస్పదంగా ఉందని ఆమె అంది. వెంటనే ఆమె డబ్బు ఆమెకు వాపసు చేయబడింది. ఆమె వెళ్ళిపోయింది. 1984 నుంచి ఒక విద్యా విధానం చేయలేకపోయినది చేస్తూ నేను కొన్ని మిలియన్లు సంపాదించాను. విద్యార్థిగా నేను లెక్చరర్లని అసహించుకునేవాడిని. త్వరగానే విసుగు పుట్టేది. ఆలోచనలు ఎటో కొట్టుకుని పోయేవి. 1994 నేను ఆటలు, అభినయం ద్వారానూ పాటలు బోధించడం మొదలెట్టాను. నేను ఆ ఆటలు వాళ్ళకి తెలిసిన విషయాలని, అనుభవాలని ఎలా ప్రతిబింబించాయో చూడమని ఎప్పుడూ నా వయోజన విద్యార్థులకు ప్రోత్సహించేవాడిని. ముఖ్యంగా ఒక ఆట ఒక వ్యక్తి ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. అదొక అతి ముఖ్యమైన పునశ్చరణ విధానం. ఒక టీచర్ లెక్చర్ ఇవ్వడానికి బదులు ఆ ఆట వెంటనే ఒక వ్యక్తిగతమైన పాఠాన్ని, మీకోసమే ప్రత్యేకంగా సరిపోయిన దానిని ఫీడ్బ్యాక్ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. నా క్లాస్లోంచి వెళ్ళిపోయిన ఆమె స్నేహితురాలు అంతవరకు జరిగింది నాతో చెప్పింది. తన స్నేహితురాలు శాంతించిందని, బాగానే ఉందని చెప్పింది. తనని సమాధాన పరుచుకునే సమయంలో ఆమె తన జీవితానికి తన క్లాస్ రూమ్లో ఆడిన ఆటకు మధ్య కొద్దిగా సంబంధం ఉన్నట్లు చూడగలిగిందట. ఆమెకు ఆమె భర్తకు బోర్డు లేకపోయినప్పటికీ వాళ్ళ దగ్గర వాళ్ళు కోరుకున్నవన్నీ ఉన్నాయట. వారి విడాకుల తర్వాత ఆమెకు ఎంతో కోపం వచ్చింది. మొదటి కారణం మొగుడు తనకన్నా వయసులో చిన్నదైన ఆమెతో లేచిపోవడం. రెండవది 20 ఏళ్ల తమ సంసారంలో ఆస్తులు అంటే తమ దగ్గర ఏమీ లేకపోవడం. పంచుకోవడానికి నిజంగా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళ 2 దశాబ్దాల సంసార జీవనం ఎవరు నమ్మలేనంత సరదాగా గడిచింది. కానీ వాళ్ళు సేకరించినవన్నీ ఎందుకు కోరగని ఫ్యాన్సీ వస్తువులే. ఆదాయ పట్టిక, ఆస్తి అప్పుల పట్టికలలో అంకెల లెక్కలు కట్టడంలో తనకెందుకు కోపం వచ్చిందో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. ఆమె కోపానికి కారణం ఆమెకు అర్థం కాకపోవడమే. డబ్బు లెక్కలు చూడటం ఒక మగపాని పని అని ఆమె నమ్ముతూ వచ్చింది. ఇంటి విషయాలన్నీ ఆమె చూసుకునేది. అతిథి అభ్యాగతులను ఆదరించేది. ఆమె మొగుడేమో డబ్బు విషయాలు చూసేవాడు. గత 5 సంవత్సరాలలో తన మొగుడు తనకు తెలియకుండా డబ్బు దాచిపెట్టినట్టు ఇప్పుడు ఆమెకు నిశ్చయంగా తెలుసు. డబ్బుకి ఎక్కడికి పోతుందో తెలుసుకున్నందుకు తన మొగుడు జీవితంలోకి వచ్చిన మరో ఆమె విషయం తెలియకపోయినందుకు ఆమెకు తన మీద తనకి కోపంగా ఉంది. ఒక బోర్డు గేమ్ లాగే ప్రపంచం ఎప్పుడూ వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తుంది. కొంచెం జాగ్రత్త వహిస్తే మనం ఎంతో తెలుసుకోవచ్చు. ఈ మధ్యనే ఒకరోజు నా బట్టలు ఉతికేవాళ్ళ ప్యాంట్లను కుర్చగా చేశారని మా ఆవిడతో ఫిర్యాదు చేశాను. మా ఆవిడ నెమ్మదిగా నవ్వింది. నా పొట్ట మీద వేలితో పొడుస్తూ నా ప్యాంట్లు పొట్టి కాలేదని మరోడు పెరిగిందని నాకు చెప్పింది. అదే పెరిగింది నా పొట్టి. ప్రతి ఆటగాడికి అతని వ్యక్తిగతమైన పునశ్చరణ లభించే వీలు కలిగేటట్టు క్లాష్ ఫో గేమ్ రూపొందించబడింది. దాని ఉద్దేశం మీరు ఎంపిక చేసుకునేందుకు అవకాశాలు కల్పించడమే. మీరు బోర్డు బొమ్మ ఉన్న కార్డును తీశారనుకోండి, అది మిమ్మల్ని రుణగ్రస్తుని చేస్తుంది. ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎన్ని రకాల ఆర్థిక ఎంపికలతో మీరు ముందుకు రాగలరు? ఆ ఆట యొక్క లక్ష్యం ఇది. ఆట ఆడుతున్న వాళ్ళకి ఆర్థిక పరంగా ఆలోచించడం, రకరకాల కొత్త ఆర్థిక ఎంపికలను ఎంచుకోవటం ఎలాగో నేర్పించడమే. ఈ ఆటను ఆడేవాళ్ళను 1000 మందికి పైగా నేను గమనించాను. అంకెలను అర్థం చేసుకొని సృజనాత్మకమైన ఆర్థిక అభిప్రాయాలు కలిగి ఉన్న జనం అందరికన్నా ముందుగా ఈ ఆటలో నిరంతరం ఉండే పోటీలోంచి బయటపడుతుంటారు. వివిధ రకాల ఆర్థిక ప్రత్యామ్నాయాలని వాళ్ళు గుర్తుపట్టగలరు. లెక్కలు తెలియని వారు, మదుపుకున్న శక్తిని అర్థం చేసుకుని వారు ఈ ఆటలో అందరికన్నా ఆఖరణ ఉండిపోతారు. తరచుగా సంపన్నులు సృజనాత్మక కలిగి ఉండి ఉద్దేశపూర్వకంగా తెగిస్తుంటారు, రిస్కులు తీసుకుంటారు. క్యాష్ ఫ్లో గేమ్ ఆటలో లెక్కనేంత డబ్బు గెలుచుకున్న వాళ్ళు ఉంటారు, కానీ దాంతో ఏం చేయాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళు చాలామంది నిజ జీవితాల్లో కూడా ఆర్థికంగా విజయం సాధించిన వారు కాదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరూ వాళ్ళని దాటి ముందుకు వెళ్తుంటారు. నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుంటుంది. ఎంతో డబ్బున చాలామంది ఆర్థికంగా ముందుకు పోలేని వారు ఉన్నారు. ఎంచుకునే అధికారాలని పరిమితం చేసుకోవడం, పాత ఆలోచనల్ని పట్టుకొని వేళ్ళాడటం లాంటిది. హై స్కూల్లో నాతో పాటు చదువుకున్న ఒక స్నేహితుడు ఇప్పుడు 3 చోట్ల పనిచేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం మా క్లాస్మేట్స్ అందరిలో వాడే అత్యంత సంపన్నుడు. మా ఊళ్ళో చెరుకు పంట వేయటం ఆపేయగానే వాడు పనిచేస్తున్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడింది. వాడి బుర్రలో ఉన్నది ఒకే ఒక ఆలోచన, కష్టపడి పనిచేయటం అన్న బాధ ఆలోచన. సమస్య ఏమిటంటే, తను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీ వారు గుర్తించిన తన సీనియారిటీకి అనుగుణమైన ఇంకో ఉద్యోగం అతనికి కనిపించకపోవటమే. దాని ఫలితంగా ఇప్పుడు వాడు చేస్తున్న పనులకు మించిన అర్హతలు వాడికి ఉండడం వల్ల వాడికి తక్కువ జీతం వస్తుంది. తన బతుకు వెళ్ళదీయటానికి అవసరమైన డబ్బు కోసం వాడు ఇప్పుడు 3 పనులు చేస్తున్నాడు. క్యాష్ ఫ్లో ఆడుతున్న జనం సరైన అవకాశం ఇచ్చే కార్డులు తమకు రావటం లేదని అనటం నేను విన్నాను. అందుకే వాళ్ళు అలా కూర్చుండిపోతారు. నిజ జీవితంలో కూడా అలాగే ప్రవర్తించేవారని నేను ఎరుగుదును. వాళ్ళంతా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. సరైన కార్డు దొరికిన తర్వాత కూడా తగినంత డబ్బు లేని వారిని నేను చూశాను. అప్పుడు వాళ్ళంతా తమ దగ్గర ఇంకొంత డబ్బు ఉంటే ఎడదగని పోటీలోంచి బయటపడే వాళ్ళమని అసంతృప్తి వెల్లడి చేస్తారు. అందుకే వాళ్ళు అక్కడ కూలబడతారు. నిజ జీవితంలో కూడా అలాగే చేసేవారు నాకు తెలుసు. ఎన్నో గొప్ప డీల్స్ వాళ్ళు చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు. కొంతమంది గొప్ప అవకాశం కలిగించే కార్డుని తీస్తారు, బయటకు చదువుతారు, కానీ అదొక గొప్ప అవకాశం అన్న విషయం వాళ్ళకి ఏమాత్రం తెలియదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, సమయం కూడా సరైనదే. వాళ్ళ దగ్గర కార్డు కూడా ఉంది, కానీ వాళ్ళు తమ కళ్ళ ముందు కనిపిస్తున్న అవకాశాన్ని చూడలేకపోతున్నారు. ఎడదగని పోటీని తప్పించుకోవడం కోసం వేసుకునే తమ ఆర్థిక ప్రణాళికలో ఆ అవకాశాన్ని ఏ విధంగా వాడుకోవాలో వారు గ్రహించలేకపోతారు. మిగిలిన వారికన్నా అలాంటి వాళ్ళే ఎక్కువగా నాకు తెలుసు. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం చాలామంది కళ్ళ ముందే మెరుస్తుంది, కానీ వాళ్ళు దాన్ని చూడరు. సంవత్సరం తర్వాత తక్కిన వారంతా ధనవంతులయ్యాక వాళ్ళకి దాని విషయం తెలిసి వస్తుంది. ఆర్థికపరంగా తెలివితేటలు ఉండడం అంటే ఎంచుకునే అవకాశాలన్నీ అర్థం చేసుకోవటమే. అవకాశాలు మీ మార్గంలో కనిపించకపోతే మీరు మీ ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరచుకోగలరు? ఒక అవకాశం మీ ఇల్లు ఒళ్ళో వచ్చి పడిందనుకోండి, మీ వద్ద డబ్బు లేదు, బ్యాంక్ మీకు ఎటువంటి సహాయం చేయదు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరు ఇంకేం చేయగలరు? మీ అంచనా తప్పైంది, మీరు అనుకున్నట్లు జరగలేదు, మరి మీరు ఒక నిమ్మకాయను మిలియన్లుగా ఎలా మార్చగలరు? ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక జ్ఞానం అంటే అదే. ఏం జరిగాయన్నది ముఖ్యం కాదు, నిమ్మకాయను మిలియన్లుగా మార్చడానికి మీరెన్ని రకాల ఆర్థికపరమైన పరిష్కారాలు ఆలోచించగలరన్నదే ముఖ్యం. డబ్బు సమస్యలను మీరు ఎంత సృజనాత్మకంగా పరిష్కరించగలరో ఆర్థిక జ్ఞానం తెలుపుతుంది. చాలామందికి తెలిసినది ఒక పరిష్కారమే, కష్టపడి పనిచేయి, పొదుపు చేయి, అప్పు చేయి. మరైతే మీ ఆర్థిక జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని మీరెందుకు కోరుకుంటారు? ఎందుకంటే మీ అదృష్టాన్ని మీరే సృష్టించుకోగల వ్యక్తిగా ఉండదలుచుకున్నారు కనుక. ఏం జరిగినా దాన్ని మీరు స్వీకరిస్తారు, దాన్ని మెరుగుపరుస్తారు. అదృష్టాన్ని సృష్టించవచ్చన్న సంగతి ఎవరు గ్రహించరు? డబ్బు విషయం కూడా అంతే. కష్టపడి పని చేయకుండా మీరు అదృష్టవంతులై డబ్బును సృష్టించదలుచుకున్న పక్షంలో మీకున్న ఆర్థిక పరిజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సరైనది జరగడం కోసం వైచి చూసే వ్యక్తి లాంటి వారు మీరైతే మీరు ఎంతో కాలం ఆగవలసి వస్తుంది. అదే ఎలాంటిది అంటే, మీరు బయలుదేరక ముందే 5 మైళ్ళ దూరం వరకు ట్రాఫిక్ లైట్లు అన్నీ గ్రీన్గా వెలుగుతూ ఉండటం కోసం వేచి చూడటం లాంటిది. మైక్ నేను కుర్రాలుగా ఉన్నప్పుడు మా రిచ్ డాడ్ ఎప్పుడూ మాతో డబ్బు వాస్తవమైనది కాదు అని అంటుండేవాడు. మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో డబ్బు తయారు చేయడానికి ప్రయత్నించిన మొట్టమొదటి రోజున డబ్బు గురించి రహస్యం తెలుసుకోవడానికి ఎంత చెరువుగా వచ్చామో మరి ఇచ్చేటి తరచు మాకు గుర్తు చేస్తుండేవాడు. పేద మధ్యతరగతి వర్గం డబ్బు కోసం పనిచేస్తారు అని అంటుండేవాడైనా. ధనికులు డబ్బు తయారు చేస్తారు. డబ్బు ఎంత వాస్తవమో నువ్వు అనుకున్నప్పుడు డబ్బు కోసం అంతగానో కష్టపడి పనిచేస్తావు. డబ్బు వాస్తవం కాదన్న భావం నీకు అర్థమైన రోజున నువ్వు త్వరగా ధనికుడిగా ఎదుగుతావు. అదేమిటి, మైకు నేను తరచూ ఆ ప్రశ్న వేసేవాళ్ళం. అది నిజం కానప్పుడు డబ్బు అంటే ఏమిటి, అదే ఏమిటని మనం అందరం అంగీకరిస్తామో అదే అని మాత్రం రిచ్ డాడ్ అన్నాడు. మనందరి దగ్గర ఉన్న అత్యంత శక్తిమైన సంపద మన మెదడు. దానికి సరైన శిక్షణ ఇస్తే అది అపరిమితమైన సంపదను క్షణంలో సృష్టించగలదు. 300 సంవత్సరాల క్రితం రాజులు రాణులు తమ కళ్ళల్లో కూడా ఊహించలేనంత సంపద శిక్షణ పొందని మెదడు జీవితకాలం పాటుండిపోయే అత్యంత దారిద్ర్యాన్ని కూడా తమ కుటుంబాల్లో సృష్టించగలదు. సమాచార యుగంలో డబ్బు శరవేగంతో పెరుగుతుంది. కేవలం ఆలోచనలు ఒప్పందాలు ఆధారంగా కొంతమంది వ్యక్తులు శూన్యంలోంచి అనూహ్యంగా సంపన్నులు అవుతున్నారు. షేర్ మార్కెట్లో స్టాక్స్ అమ్ముతూ పెట్టుబడులతో జీవితాలు సాగిస్తున్న అనేక మందిని మీరు అడిగితే వారు అలా జరుగుతుండడం చూస్తూనే ఉన్నామంటారు. తరచూ ఏమీ లేని దానిలోంచి వెంట వెంటనే మిలియన్లు పుట్టించబడుతుంటాయి. ఏమీ లేని దానిలోంచే అనటంలో నా ఉద్దేశం బదులుగా డబ్బు ఏమీ ఇవ్వకుండానే అని. అది ఒక ఒప్పందం ద్వారా జరుగుతుంది. ట్రేడింగ్ షీట్లోని నిల్చొని చేతితో సన్నీ చేసి చెప్పొచ్చు. టొరంటోలోని ఒక క్లయింట్ ఆదేశానుసారం లిస్బన్లోని విక్రేత తన కంప్యూటర్ మీటర్ నొక్కి స్క్రీన్ మీద డీల్ మరో వ్యాపారికి చూపించవచ్చు. ఫోన్ కాల్ ద్వారా నా బ్రోకర్ను ముందుకొనమని ఒక క్షణం తర్వాత అమ్మవని చెప్పవచ్చు. డబ్బు చేతులు మారలేదు, సమ్మతి పత్రాలు మాత్రం మారాయి. అయితే మీ ఫైనాన్షియల్ జీనియస్ను అభివృద్ధి చేసుకోవటం ఎందుకు? దానికి సమాధానం మీరే చెప్పగలరు. నేను ఈ రంగంలో నాకున్న తెలివితేటలను ఎందుకు అభివృద్ధి పరుచుకుంటున్నాను మీకు నేను చెప్పగలను. నేను ఎందుకు అలా చేస్తున్నాను అంటే కారణం నేను డబ్బు వేగంగా చేసుకోవాలనుకుంటుంటాను. అలా చేయాల్సిన అవసరం ఉంది కాదు, కానీ నాకు అలా చేయాలని కోరిక ఉంది. అదొక అద్భుతమైన నేర్చుకునే ప్రక్రియ. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే ఆట, అత్యంత గొప్ప ఆటలోనూ నాకు పాల్గొనాలని ఉంది. కనుక నేను నా ఆర్థిక బుద్ధి ఐక్యూని అభివృద్ధి చేసుకోవాలనుకుంటుంటాను. ఇంతవరకు జరగని ఈ మానవ పరిణామంలో నేను కూడా నాకు చాతనైన తీరులో భాగం పంచుకోవాలనుకుంటుంటాను. యుగంలో ఈ పరిణామంలో మనుషులు తమ శరీరాలతో కాక తమ బుద్ధిని ఉపయోగించి పనులు నిర్వహిస్తుంటారు. పైగా కార్యరంగం అంతా ఇక్కడ ఉంది, అంతా ఇక్కడ జరుగుతుంది. అదే హిప్, దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది, అది సరదాగానూ ఉంటుంది. అందుకే నేను నా ఆర్థిక పరిజ్ఞానంలో మదుపు పెడుతుంటాను. నాకున్న అత్యంత శక్తివంతమైన సంపదను పెంపొందించుకుంటాను. ధైర్యంగా ముందుకు కొనసాగుతున్న వాళ్ళతో కలిసి ఉందామనుకుంటాను. వెనుక వదిలేయబడ్డ వాళ్లతో ఉండటం నాకు ఇష్టం లేదు. డబ్బు తయారు చేయడానికో సులువైన ఆధారం నేను మీకు ఇస్తాను. 1990 ప్రారంభంలో ఫీనిక్స్ ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉంది. నేను ఒక టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికా చూస్తుండగా ఒక ఆర్థిక నిపుణుడు తెరమీదికి వచ్చి రాబోయే కాలం గురించి నిరసనగా మాట్లాడుతూ ముందు జాగ్రత్తలు చెప్పాడు. డబ్బు దాచుకోమని అతని సలహా. ప్రతి నెల $100 వెనుకేస్తే 40 ఏళ్లలో మీరు కోటీశ్వరులు అవుతారని అతను చెప్పాడు. సరే, ప్రతి నెల డబ్బు దాచుకోవడం అనేది మంచి ఆలోచనే. అదొక ఎంచుకునే అవకాశం చాలామందికి దాన్నే సమర్థిస్తారు. అయితే దానివలన ఒక సమస్య ఉంది. ఆ ఎంపిక ఒక వ్యక్తిని తన చుట్టూ ఏం జరుగుతుందో చూడకుండా చేస్తుంది. వాళ్ళు తమ డబ్బును బ్రహ్మాండంగా పెంచుకునే గొప్ప అవకాశాలను పోగొట్టుకుంటారు. ప్రపంచం వారి పక్క నుంచే ముందుకు వెళ్ళిపోతుంటుంది. నేను చెప్పినట్లు అప్పట్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది, కానీ మదుపరులకు మాత్రం మార్కెట్ స్థితి ఎంతో ఆదర్శనీయంగా ఉంది. నా డబ్బు చాలా వరకు స్టాక్ మార్కెట్లోనూ అపార్ట్మెంట్లలోనూ మదుపు పెట్టాను. నా దగ్గర డబ్బు తక్కువైంది. ప్రతి వాడు అమ్ముతుంటే నేను కొంటున్నాను, కనుక నేను డబ్బు దాచడం లేదు, మదుపు పెడుతున్నాను. అతివేగంగా పెరుగుతున్న మార్కెట్లో నేను నా భార్య $1 మిలియన్ పైగా నగదు రూపంలో పెట్టుబడి పెట్టాం. పెట్టుబడికి అదొక అత్యుత్తమైన అవకాశం. ఆర్థిక వ్యవస్థ భయంకరంగా ఉంది. నాకు దొరికిన చిన్న చిన్న అవకాశాలను వదులుకోదలుచుకోలేదు. 100,000 ఖరీదు చేసే ఇల్లు ఇప్పుడు 75,000. కానీ దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కొనకుండా వాటిని బేరం చేయడానికి దివాలా కేసులు చూస్తున్న లాయర్ల ఆఫీస్కు, కేసులు నడుస్తున్న కోర్టు గుమ్మాల దగ్గరికి వెళ్ళేవాడిని. ఇక్కడ జరిగే బేరాల్లో 75,000 చేసే ఇల్లు ఒక్కసారి 55,000 ఇంకా తక్కువ ధరకే దొరికేది. 90 రోజులకి $200 వడ్డీ మీద ఒక మిత్రుడి దగ్గర $2,000 అప్పు తీసుకున్నాను. ఆ నగదును లాయర్కి నా మొదటి వాయిదా కింద చెల్లించాను. ఒక స్థిరాస్తిని కొనడానికి ఆ ఆస్తి అమ్మకం కాగిత తయారవుతుండగా $75,000 ఖరీదు చేసే ఇల్లు కేవలం $60,000 అమ్మకానికి ఉందని, ఆ ధర తక్షణమే చెల్లించనక్కర్లేదని పేపర్లో నేను ఒక ప్రకటన ఇచ్చాను. వెంటనే నా ఇంట్లో ఫోన్ గట్టిగా మోగింది. కొనదలుచుకున్న వాళ్ళని సిద్ధం చేసుకున్నాను. ఆస్తి చట్టపరంగా నా దయ్యాక ఆ ఇంటిని వాళ్ళందరికీ చూపించాను. అత్యుత్సాహంగా గడిచిన ఆ కొద్ది క్షణాల్లోనే ఆ ఇల్లు అమ్ముడుపోయింది. ఆ వ్యవహారం పూర్తి చేయడానికి $2,500 ఫీజు అడిగాను. వాళ్ళు ఆనందంగా డబ్బు నా చేతికి ఇచ్చారు. అక్కడి నుంచి మిగిలిన పనిని ఇంటిని అమ్మే పనికి నియోగింపబడ్డ మొట్టమొదటి కంపెనీయే చూసుకుంది. నేను నా స్నేహితుడికి అతను ఇచ్చిన $2,000 పాటు $200 అదనంగా వెనక్కి ఇచ్చేస్తాను. అతడు సంతోషించాడు. ఇల్లు కొనుక్కున్న ఆయన సంతోషించాడు. ఇంటి దివాలా కేసు చూసిన లాయరు సంతోషించాడు. ఇక నేను కూడా సంతోషంగా ఉన్నాను. నేను ఒక ఇంటిని $60,000 అమ్మాను. దానికి నేను ఖర్చు పెట్టింది $20,000. నా ఆస్తిపట్టిలో కొనుగోలుదారు ఇచ్చిన ప్రామిసరీ నోట్ రూపంలో $40,000 చేర్చబడ్డాయి. మొత్తం నేను చేసిన పని కాలం 5 గంటలు. ఇప్పుడు మీరు ఆర్థిక అక్షరాస్యులు కనుక, అంకెలు చదవగలరు కనుక, డబ్బు తయారు చేయడానికి ఇది ఒక ఉదాహరణ ఎలా అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఆస్తి $40,000, అప్పు పత్రం 190,000 మొత్తం, అప్పు $20,000. ఇప్పుడు నా ఆస్తి నుంచి నాకు ఆదాయం వస్తుంది. $40,000 ఆస్తి పట్టిలో సృష్టించబడ్డాయి. పన్ను కట్టనక్కర్ లేకుండా ఈ డబ్బు సంపాదించబడింది. 10% వడ్డీ చెల్లించి మీరు $4,000 ఒక సంవత్సరం క్యాష్ ఫ్లోలో తయారు చేశారు. ఈ మందగించిన మార్కెట్లో నేను నా భార్య ఇలాంటివి ఓ 6 బేరాలు మా ఖాళీ సమయంలో చేశాం. మా డబ్బులోని అధిక భాగం పెద్ద ఆస్తులలోను, స్టాక్ మార్కెట్లోను, మొదటి పెట్టుబడులుగా మేము $190,000 కన్నా ఎక్కువ ఎసెట్స్, 10% వడ్డీ మీద అప్పు ప్రతాలు కొనటం అమ్మటం వ్యవహారాల ద్వారా సృష్టించగలిగాం. అదంతా $19,000 సంవత్సర ఆదాయం అవుతుంది. దాన్ని మా ప్రైవేట్ కార్పొరేషన్లో భద్రపరిచాం. ఆ $19,000 సంవత్సర ఆదాయంలో చాలా మొత్తం కంపెనీ కార్లకు, పెట్రోల్కు, తిరుగులకు, బీమాకు, క్లయింట్లలో డిన్నర్లు మొదలగు వాటి మీద ఖర్చు అవుతుంది. ఆదాయం మీద పన్ను విధించే అవకాశం ప్రభుత్వానికి దొరికే లోపల చట్ట ప్రకారం ఆ సొమ్ము పన్నుకు పూర్వం ఉండే ఖర్చుల కోసం వాడబడింది. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఆస్తి పొదుపు. ఉద్యోగం నుంచి ఆదాయం వస్తుంది. ఆదాయం నుంచి ఆస్తిలోని పొదుపు చేయాలి. పొదుపు $40,000 పొదుపు చేయడానికి ఎంత సమయం పడుతుంది? 50% పన్నుల రూపంలో ఎంత చెల్లించవలసి ఉంటుంది? ఆర్థిక పరిజ్ఞానం ఉపయోగించి డబ్బును వెతకడానికి, తయారు చేయడానికి, భద్రపరచడానికి ఇది ఒక సరళమైన ఉదాహరణ. $190,000 ఆదా చేయడానికి ఎంత సమయం పడుతుందో మీకు మీరే ప్రశ్నించుకోండి. మీ డబ్బు మీద మీ బ్యాంక్ 10% వడ్డీ మీకు ఇస్తుందా? అప్పు పత్రం మీద $30,000 వరకు పనిచేస్తుందా? $190,000 వాళ్ళు నాకు వెనక్కి ఇవ్వకపోతేనే బాగుంటుంది. వాళ్ళు కనుక నాకు అసలు చెల్లిస్తే దానిపై పన్ను కట్టాలి. అంతేకాక $30,000 చెల్లింపబడ్డ $190,000 మొత్తం ఆదాయం $500,000 కన్నా కొద్దిగా ఎక్కువ. వాళ్ళు డబ్బు చెల్లించకపోతే ఏమవుతుందని జనం నన్ను అడుగుతుంటారు. అలా జరగదు. అదొక మంచి వార్త. దేశంలో ఫీనిక్స్ స్థిరాస్తుల మార్కెట్ 1994 నుంచి 1997 వరకు ఎంతో వేడిగా ఉంది. $60,000 ఇల్లు వెనక్కి తీసుకోబడుతుంది. మళ్ళీ $70,000 అది అమ్ముడవుతుంది. మరో $2,500 రుణ వ్యవహారం కాగితాలు తయారు చేయడానికి ఫీజుగా వసూలు చేయబడుతుంది. కొత్త కొనుగోలుదారు సృష్టిలో అది ఇంకా డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చిన బేరమే. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుంటుంది కనుక మీరు త్వరగానే అర్థం చేసుకుంటారు. మొదటిసారి నేను ఇల్లు అమ్మినప్పుడు $2,000 వెనక్కి ఇచ్చేసాను. సాంకేతికపరంగా ఈ వ్యవహారంలో నేనేం డబ్బు ఖర్చు పెట్టలేదు, కానీ నా మదుపు మీద వచ్చిన లాభం అనంతం. చేతిలో డబ్బు లేకుండానే చాలా డబ్బు సంపాదించినప్పటికీ ఇది ఒక ఉదాహరణ. నా రెండవ వ్యవహారంలో నేను మళ్ళీ అమ్మినప్పుడు $2,000 నా జేబులోకి వెళ్ళి ఉంటాయి. రుణం తీర్చాల్సిన వ్యవధి 30 సంవత్సరాల వరకు మళ్ళీ పొడిగించబడింది. డబ్బు చేసుకోవడానికి నాకు డబ్బు ఇస్తున్న పక్షంలో నా మదుపు మీద నాకు వచ్చే రాబడి ఎంతుంటుందంటారు? నాకు తెలీదు, కానీ అది నిశ్చయంగా నెలకి $100 పొదుపు కన్నా ఎక్కువే ఉంటుంది. నిజానికి ఆ పొదుపు డబ్బు $150, ఎందుకంటే అది 40 సంవత్సరాల కాలంలో 5% పన్ను చెల్లించాక మిగిలిన ఆదాయం. అది మరీ అంత తెలివైన ఆలోచన కాదు. డబ్బు సురక్షితంగా ఉండవచ్చు, కానీ అది తెలివైన పని కాదు. ఈనాడు నేను ఈ పుస్తకం రాస్తున్న 1990 మార్కెట్ పరిస్థితులు 5 ఏళ్ల క్రితం ఉన్నవాటికన్నా భిన్నంగా ఉన్నాయి. ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని చూసి మొత్తం అమెరికా అసూయ చెందుతుంది. $60,000 మేము అమ్మిన ఆ ఇల్లు విలువ ఇప్పుడు $110,000. తనకు విడిపించుకునే హక్కులను పోగొట్టుకున్న స్థిరాస్తులు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, కానీ వాటిని వెతకడానికి వాటి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి, నా సమయాన్ని వృధా చేసుకోవాలి. అవి కూడా అట్టే లేవు. కానీ ఈరోజు అలాంటి డీల్స్ కోసం 2,000 మంది కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. ఆర్థిక పరంగా అర్థవంతమైనవి చాలా తక్కువ ఉన్నాయి. మార్కెట్ మారిపోయింది. మనం ముందుకు పోవాల్సిన సమయం వచ్చింది. అసెట్ కాలంలో ఉంచడానికి వేరే అవకాశాలను మనం వెతుక్కోవాలి. మీరు అలా చేయలేరు. ఇక్కడ అది చట్టబద్ధం కాదు. మీరు అబద్ధం ఆడుతున్నారు. అది ఎలా చేయాలో మీరు చూపిస్తారా అనేదానికి బదులుపై వ్యాఖ్యానాలు తరచూ నేను వింటుంటాను. ఈ గణితం సులువైనది. మీకు బీజగణితం, ఆల్జీబ్రా, కలన గణితం, క్యాలిక్యులస్ రానక్కర్లేదు. నాకేం రాత పని లేదు. లావాదేవీలు చూసే కంపెనీయే రాతకూతల వ్యవహారం చెల్లింపు విధానం చూసుకుంటుంది. ఇంటి మరమ్మతులు నేను చేయించనక్కర్లేదు. ఇంటి సొంతదారులు చూసుకుంటారు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు డబ్బు చెల్లించరు. అది మంచిది, ఎందుకంటే ఆలస్యంగా డబ్బు కడితే దానికి జరిమానా ఉంటుంది, లేదా వాళ్ళు ఖాళీ చేసిస్తారు. అప్పుడు ఆ స్థిరాస్తి మళ్ళీ అమ్ముడవుతుంది. ఆ వ్యవహారాన్ని కోర్టు చూసుకుంటుంది. ఇదంతా మీరుండే చోట సాధ్యం కాకపోవచ్చు. మార్కెట్ పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు, కానీ ఉదాహరణ ఒక సులువైన ఆర్థిక ప్రక్రియ ద్వారా అతి తక్కువ డబ్బుతో రిస్క్తో కొన్ని $100,000 ఎలా సృష్టించవచ్చో వివరిస్తుంది. ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా డబ్బు ఎలా చేసుకోవచ్చు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. హై స్కూల్ చదువు చదువుకున్న ఎవరైనా దానిని చేయగలరు, అయినా అనేక మంది చేయలేరు. కష్టపడు, డబ్బు ఆదా చేయి అన్న పాత సలహాయే పాటిస్తుంటారు. సుమారు 30 గంటల పనిలో రమారమై $19,000 ఆస్తిపట్టిలో సృష్టించబడ్డాయి. ఎటువంటి పన్నులు చెల్లించబడలేదు. ఏది మీకు కష్టంగా కనిపిస్తుంది? బాగా కష్టపడు, 50% పన్నులు కట్టు, మిగిలిన దాంట్లోంచి కొంత ఆదా చేయి, మీ సేవింగ్స్ ఇచ్చే రాబడి 5% దాని మీద పన్ను కట్టాలి. లేదా మీ ఆర్థిక బుద్ధిని వికసింపజేసుకోవడానికి సమయం తీసుకోండి. మీ మేధాశక్తిని, అసెట్ కాలంకున్న శక్తిని వినియోగించండి. మీరు మొదటిదాన్ని ఎన్నుకుంటే $190,000 ఆదా చేయడానికి అవసరమయ్యే సమయం దానికి కలపండి. ఎందుకంటే సమయం మీకున్న ఒక గొప్ప సంపద. తల్లిదండ్రులు, మా పిల్లాడు స్కూల్లో బాగా చదువుకుంటున్నాడు, వాడికి మంచి విద్య లభిస్తుంది అని నాతో ఉన్నప్పుడు నేను మౌనంగా తల ఎందుకు ఆడిస్తుంటానో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది మంచిదే కావచ్చు, కానీ అది సరిపోతుందా? నేను పైన పేర్కొన్న పెట్టుబడి వ్యూహం చాలా చిన్నదైన విషయం నాకు తెలుసు. చిన్నది పెద్దదిగా ఎలా రూపొందుతున్న అంశానికి ఉదాహరణగా అది వాడబడింది. మరోసారి నా విజయం బలమైన ఆర్థిక విద్యాభ్యాసం కలిగజేసే దృఢమైన ఆర్థిక పునాదిని ప్రతిబింబించింది. నేను ఇంతకుముందే అది చెప్పాను, అయినా అదెంతో ముఖ్యమైనది కనుక మరోసారి ప్రస్తావిస్తాను. ఆర్థిక జ్ఞానంలో 4 ముఖ్యమైన సాంకేతిక దక్షతలు కలిసి ఉన్నాయి. 1 ఆర్థిక రాక్షరాస్యత, అంకెలను చదవగలిగే నేర్పు. 2 మదుపు వ్యూహాలు, డబ్బుతో డబ్బును తయారు చేసే విజ్ఞానం. 3 మార్కెట్లు, ఉత్పత్తి గిరాకీలు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ మార్కెట్ కావాలనుకున్న దాన్ని ఇచ్చాడు, బిల్గేట్స్ అదే చేశాడు. $75,000 ఇల్లు $20,000 ధరకు బేరం చేసి $60,000 అమ్మటం మార్కెట్ సృష్టించిన ఒక అవకాశాన్ని అందుకున్న దాన్ని ఫలితమే. ఎవరో కొంటారు, ఇంకో ఎవరో అమ్ముతారు. 4 చట్టం, అకౌంటింగ్, కార్పొరేట్, స్టేట్, నేషనల్, నియమ నిబంధనలు, చట్టపరిధిలోనే లావాదేవీలు చేయమని సలహా ఇస్తారు. చిన్నిళ్ళు, పెద్ద అపార్ట్మెంట్లు, కంపెనీలు, స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, విలువైన ధాతువులు, బేస్బాల్ కార్డ్స్ లేక ఇలాంటివే మరేమైనా కొనుగోలు చేయడం ద్వారా మీరు లక్షాధికారి కావాలనుకుంటే, అందులో విజయం సాధించాలనుకుంటే ఈ ప్రాథమిక పునాది లేదా ఈ 4 దక్షతల కలయిక మీకు అత్యవసరం. 1996 కల్లా రియల్ ఎస్టేట్ మార్కెట్ వెనక్కు తిరిగి వచ్చింది. ప్రతి ఒక్కరూ అందులోకి ప్రవేశించసాగారు. స్టాక్ మార్కెట్ విజృంభించింది, ప్రతి ఒక్కరూ ప్రవేశించసాగారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి తన కాళ్ళ మీద నిలబడింది. నేను అమ్మటం 1996 మొదలుపెట్టాను. పేరు నార్వే, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు ప్రయాణం చేశాను. పెట్టుబడులలో మార్పు వచ్చింది. కొనటానికి సంబంధించినంత వరకు మేము రియల్ ఎస్టేట్ మార్కెట్ నుంచి బయటికి వచ్చేసాం. ఇప్పుడు నేను అసెట్ కాలం, ఆస్తి పట్టిలో విలువలు పెరగడం గమనిస్తుంటాను. బహుశా సంవత్సరాంతంలో అమ్మటం ప్రారంభిస్తాను. అమెరికా కాంగ్రెస్ చట్టంలో చేసే మార్పుల మీద అది ఆధారపడి ఉంటుంది. 6 చిన్న ఇల్లు డీలర్స్ అమ్మకాలు మొదలవుతాయని, $40,000 రుణపత్రం నగదుగా మారుతుందని నా అనుమానం. మా అకౌంటెంట్ని నగదు విషయంలో సిద్ధంగా ఉండమని, దాన్ని కాపాడే మార్గాలు వెతకమని చెప్పాలి. నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, పెట్టుబడులు వస్తుంటాయి, పోతుంటాయి, మార్కెట్లో ఎగుడుదిగులు ఉంటాయి, ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడుతూ ఉంటాయి, పతనం అవుతూ ఉంటాయి. ఈ ప్రపంచం మీకు జీవితకాలం అవకాశాలను మీ జీవితంలోని ప్రతిరోజు అందిస్తూనే ఉంటుంది, కానీ తరచుగా మనం వాటిని చూడటంలో విఫలమవుతున్నాం. అయితే ఆ అవకాశాలు అక్కడే ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో మార్పు చెందుతుంది, అలాగే అవకాశాలు కూడా ఎన్నో వస్తున్నాయి. అవి మీరు, మీ కుటుంబం ఆర్థికంగా రాబోయే కొన్ని తరాల సురక్షితంగా ఉండేలా చేస్తాయి. మరైతే మీరు మీ ఆర్థిక తెలివితేటలను మెరుగుపరుచుకోవడం ఎందుకు? మరోసారి చెప్తాను, మీరే ఆ ప్రశ్నకు బదులు ఇవ్వగలరు. నేను ఎందుకు ఇంకా నేర్చుకుంటున్నాను, అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను? నాకు తెలుసు, నేను అలా చేయడానికి కారణం ఎన్నో మార్పులు వస్తున్నాయని నాకు తెలుసు కనుక. గతాన్ని పట్టుకునే బదులు నేను మార్పుకు స్వాదం పలుకుతాను. మార్కెట్లో ఆకస్మిక వ్యాపార వృద్ధి ఉంటుందని తెలుసు, మార్కెట్ కుప్పకూలిపోతుందని తెలుసు. నా ఆర్థిక బుద్ధిని నిరంతరం అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లో మార్పు చేర్చుకున్న ప్రతిసారి కొంతమంది మోకాల మీద కూర్చొని తమ ఉద్యోగాల కోసం ప్రాధాయపడతారు, మిగిలిన వారు జీవితం మీద తమ చేతికిచ్చిన నిమ్మకాయలు తీసుకుంటారు. అప్పుడప్పుడు నిమ్మకాయలు మనందరికీ దొరుకుతుంటాయి, వాటిని మిలియన్స్గా మారుస్తారు. దాన్నే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. నేను మిలియన్స్గా మార్చిన నిమ్మకాయల గురించి తరచు నన్ను అడుగుతుంటారు. నా వ్యక్తిగత వివరణగా, నా సొంత మదుపులో ఉదాహరణలుగా ఇవ్వడానికి సంకోచిస్తుంటాను. నేను వెనుకాడడానికి కారణం అలా చేయడం నా గురించి గొప్పలు నేను చెప్పుకున్నట్లు, నా సొంత డబ్బా నేను వాయించుకున్నట్లు ఉంటుందని. నా ఉద్దేశం అది కాదు. సులభంగా ఉన్నవి, జరిగిన కేసులనే ఉదాహరణలుగా నేను వాడుతుంటాను. నేను ఉదాహరణలను ఇస్తాను ఎందుకంటే అవి ఎంత సులువైనవో వాటి ద్వారా మీరు గ్రహించాలని నా కోరిక. అది ఎంత సులభంగా ఉంటే అంత బాగా ఆర్థిక జ్ఞానానికి ఉన్న 4 స్తంభాల గురించి అర్థం చేసుకుంటారు. వ్యక్తిగతంగా ఆర్థిక అభివృద్ధి సాధించడానికి 2 ముఖ్యమైన మాధ్యమాలను వాడుతుంటాను. స్థిరాస్తి, చిన్న స్టాక్స్, నాకు పునాదిగా రియల్ ఎస్టేట్ను తీసుకుంటాను. ప్రతిరోజు నా ఆస్తుల నుంచి క్యాష్ ఫ్లో వస్తూ ఉంటుంది, వాటి విలువ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. చిన్న తరహా స్టాక్స్ వేగంగా అభివృద్ధి చెందడానికి వాడబడుతుంటాయి. నేను చేసినదేది సిఫారసు చేయను. ఉదాహరణలు కేవలం ఉదాహరణ కోసమే. ఏదైనా ఒక అవకాశం మరీ క్లిష్టంగా నాకు కనిపించినా, ఆ పెట్టుబడి నాకు అర్థం కాకపోయినా, నేను అది వాడుకోను. ఆర్థికంగా విజయం సాధించడానికి కేవలం సాధారణ గణితం, కాస్త ఇంకిత జ్ఞానం సరిపోతాయి. ఉదాహరణలు చూడడానికి, వాడటానికి 5 కారణాలు ఉన్నాయి. జనం ఇంకా తెలుసుకునేలా ప్రేరణ కలిగించడానికి. 2, పునాది బలంగా ఉంటే మేడకట్టడం సులభం అని జనానికి చెప్పడం కోసం. 3, ఎంతో ధనాన్ని ఎవరైనా సంపాదించగలరని చెప్పడానికి. 4, మీ లక్ష్యాలు సాధించడానికి కొన్ని కోట్ల దారులు ఉన్నాయని చెప్పడం కోసం. 5, డబ్బు సంపాదన ఒక రాకెట్ విజ్ఞానం కాదని చెప్పడం కోసం. 1989లో ఒరెగావ్లోని పోర్ట్లాండ్ ప్రాంతంలో వ్యాయామం కోసం నెమ్మదిగా పరిగెత్తుండేవాడిని. ఆ నగర శివార్లలో చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. ఆ చిట్టి పొట్టివి ఎంతో అందంగా ఉండేవి. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కథలను చిన్నపిల్ల వాళ్ళ నానమ్మ ఇంటిసేపు దుక్కుంటూ వెళ్తూ నాకు ఎదురవుతుందేమో అని అనిపించేది. అన్ని చోట్ల అమ్మకానికని రాసి ఉన్న బోర్డులు ఉండేవి. కల్ప మార్కెట్ భయంకరంగా ఉండేది. స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసింది. ఒక విధిలో ఎంతో కాలంగా ఉంచబడ్డ అమ్మకానికన్నా బోర్డు కనిపించింది. మరీ పాతగా ఉంది. దాని పక్కగా చిన్న పరుగు తీస్తుంటే ఇంటి సొంతదారు తారసపడ్డాడు. కష్టాల్లో ఉన్నట్టు కనబడ్డాడు. మీ ఇంటిని మీరు ఎందుకు అమ్ముతాం అనుకుంటున్నారు అని అడిగాను. ఇల్లు గల ఆయన నా వైపు తిరిగి నీరసంగా నవ్వాడు. మీ ఆఫర్ చెప్పండి అన్నాడు. సంవత్సరం పైగా అమ్మగానికి పెట్టాను, చూడటానికి ఎవరూ రావటం లేదు. నేను చూస్తాను అన్నాను. అరగంట తర్వాత అతను అడిగిన మొత్తంలో $20,000 తగ్గించి ఆ ఇల్లు నేను కొన్నాను. అది 2 పడిగదుల అందమైన చిన్న ఇల్లు. 1930లో కట్టబడింది. లేత నీలం రంగు వేసి ఉంది. లోపల చలి కాచుకోవటానికి రాతితో చేసిన ఫైర్ ప్లేస్ ఉంది. అద్దెకి ఇవ్వడానికి ఎంతో అనుకూలంగా ఉంది. నిజానికి $65,000 ఖరీదు చేసే ఇంటిని $45,000 బేరం చేసి $5,000 నగదు ఇంటి ఆయనకి ఇచ్చాను. మరి నేను తప్ప దాన్ని ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. 1 వారం తర్వాత సొంతదారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇల్లు అమ్ముడైపోయి తనకు స్వేచ్ఛ లభించినందుకు సంతోషించాడు. స్థానికంగా ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒకతను నా మొట్టమొదటి కిరాయిదారు. తనఖా పెట్టాక ఇంటిపై పెట్టిన ఖర్చులు, ఇంటి నిర్వహణ ఫీజు చెల్లించాక $40 కన్నా తక్కువ సొమ్ము ప్రతి నెలాఖరును నా జేబులో వెళ్ళేది. మరీ చెప్పుకోదగ్గ రాబడి కాదు. 1 సంవత్సరం తర్వాత మందగించిన ఒరెంగావ్ మార్కెట్ పుంజుకోవడం మొదలెట్టింది. కాలిఫోర్నియాలోని మదుపరులో రియల్ ఎస్టేట్ ఆకస్మికంగా విజృంభించడంతో విపరీతంగా డబ్బు సంపాదించి ఉత్తర దిశగా కదులుతూ ఒరెంగావ్ వాషింగ్టన్లో స్థిరాస్తులను కొనసాగారు. ఆ చిన్న ఇంటిని $95,000 కాలిఫోర్నియాకు చెందిన ఒక యువ దంపతులు నేను అమ్మాను. వారు దాన్ని ఒక మంచి బేరంగానే అనుకుంటున్నారు. నా మూలధనం మీద వచ్చిన లాభం, క్యాపిటల్ గెయిన్ సుమారు $40,000. దాన్ని 1,030 ట్యాక్స్ వాయిదా బదిలీలో ఉంచాను. నా డబ్బును దాచడానికి మార్గాలు వెతికసాగాను. 1 నెలలో 12 యూనిట్ల అపార్ట్మెంట్ కళ్ళు ఒరంగావ్లోని బీవర్టన్లో ఉన్న ఇంటెల్ ప్లాంట్ యంత్రగారం పక్కనే దొరికింది. సొంతదారులు జర్మనీలో నివసిస్తున్నారు. వాళ్ళ ఇంటి ధరంతో వారికి తెలియదు. అమ్మేసి బయటపడాలని చూస్తున్నారు. $450,000 విలువైన ఇంటిని నేను $270,000 ఆఫర్ చేశాను. $300,000 వారు ఒప్పుకున్నారు. నేను దాన్ని కొన్ని 2 ఏళ్ళు నా దగ్గర అట్టి పెట్టుకున్నాను. 1,031 మారకం ప్రక్రియనే మళ్ళీ ఉపయోగించి ఆ బిల్డింగ్ని $495,000 అమ్మి 30 యూనిట్ అపార్ట్మెంట్ బిల్డింగ్ను అరిజోనాలోని ఫీనిక్స్లో కొన్నాను. అప్పటికే మేము ఫీనిక్స్కు మారిపోయాం. అది ఎలాగో అమ్ముదామని అనుకున్నాం. గతంలో ఒరెంగావ్ మార్కెట్ ఉన్నట్లే ఫీనిక్స్లోని స్థిరాస్తుల అమ్మకాలు మందకొడిగానే ఉన్నాయి. 30 యూనిట్ అపార్ట్మెంట్ భవనం ఫీనిక్స్లో $875,000. $220,000 నగదు వెంటనే చెల్లించాలి. ఆ 30 యూనిట్ల నుంచి వచ్చే క్యాష్ ఫ్లో నెలకి $5,000 కాస్త తక్కువ. అరిజోనా మార్కెట్ పైకి ఎదగడం మొదలైంది. 1996లో ఒక కొల్రాడో మదుపరి $1.2 మిలియన్ ఆ ప్రాపర్టీకి ఆఫర్ చేశాడు. నేను నా భార్య అమ్మాలని అనుకున్నాం. కానీ క్యాపిటల్ గెయిన్స్ లాను కాంగ్రెస్ మారుస్తుందేమో అని కొంతకాలం వేచి ఉండాలని నిర్ణయించాం. ఆ చట్టం నిజంగా మారితే మా స్థిరాస్తి 15 నుంచి 20% పెరుగుతుందని మా అంచనా. పైగా నెల వచ్చే $5,000 చక్కటి క్యాష్ ఫ్లో ఇస్తుంది. ఈ ఉదాహరణలోని ఉద్దేశం ఏమిటంటే ఒక చిన్న మొత్తం ఒక పెద్ద మొత్తంగా ఎలా ఎదుగుతుందో చూపించడమే. మరోసారి చెప్తాను, అదంతా ఆర్థిక నివేదికలను అర్థం చేసుకోవడం, పెట్టుబడి వ్యూహాలు, మార్కెట్ న్యాయ సూత్రాలను అవగాహన కలిగి ఉండటమే. ఈ విషయాల్లో జనానికి ప్రావీణ్యత లేకపోతే ఇక వాళ్ళు తమకున్న నిచ్చాతిభిప్రాయాలను అనుసరించక తప్పదు. అంటే సురక్షితంగా ఉండటం, బహుముఖంగా భద్రత ఉన్న పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వటం. సురక్షితంగా ఉండే పెట్టుబడులు తమ సమస్య ఏమిటంటే అవి తరచుగా మరింత పరిశుభ్రంగా ఉండేటట్లు చేయబడ్డాయి. అంటే అవి ఎంత సురక్షితంగా ఉన్నాయంటే వాటి వలన కలిగే లాభాలు అతి తక్కువగా ఉంటాయి. అనేక పెద్ద బ్రోకరేజీ సంస్థలు తమని తమ కార్యకర్తలని కాపాడుకోవడం కోసం అధిక లాభాషతో ఊహలు చేసే లావాదేవీల జోలికి పోవు. అదొక తెలివైన సిద్ధాంతం. నిజమైన వేడి వ్యాపారాలు అనుభవం లేని కోరిక కోసం కాదు, తరచూ ధనవంతులను మరింత ధనవంతులుగా చేసే శ్రేష్టమైన వ్యాపారాలు. ఆ ఆటను అర్థం చేసుకునే వారి కోసమే ప్రత్యేకించబడతాయి. సట్టా వ్యాపారంలోకి లౌక్యం తెలియని వారిని తీసుకోవటం చట్టరీత్యా నేరమే అయినా అప్పుడప్పుడు అది జరుగుతూ ఉంటుంది. లౌక్యం తెలిసిన కొద్దీ మరిన్ని అవకాశాలు నాకు లభించసాగాయి. మీ జీవితంలో మీ ఆర్థిక జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటే కలిగే ప్రయోజనాలలో ఒకటి మరిన్ని అవకాశాలు మీకు దొరకడమే. మీ ఆర్థిక పరిజ్ఞానం ఎంత తక్కువగా ఉంటే అంత సులువుగా ఒక డీల్ మంచిదా కాదా అని తెలుసుకోగలుగుతారు. మీ ఇంటెలిజెన్స్ నష్టం కలిగించే వ్యవహారాన్ని పసికట్టగలరు లేదా దాన్ని లాభదాయకంగా మార్చగలరు. నేను విషయాలు నేర్చుకుంటున్న కొద్దీ మరింత డబ్బు సంపాదించసాగలిగాను. దానికి కారణం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎంతో అనుభవం సంపాదిస్తాను. నా వివేకం పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఆట ఆడుతున్న మిత్రులు నాకున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు అయినా ఆర్థిక జ్ఞానం సంపాదించడంలో విఫలమవుతుంటారు. అది సంపాదించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. స్థూలంగా ఉన్న నా తత్వం ఏమిటంటే నా ఆస్తి పట్టిలో విత్తనాలు నాటడమే. అదే నా ఫార్ములా. చిన్న తరహాగా ఆరంభించి విత్తనాలు వేస్తాను. కొన్ని మొక్కలుగా మెరుగుతాయి, కొన్ని పెరగవు. మా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్లో కోట్ల ఖరీదు చేసే స్థిరాస్తులు ఉన్నాయి. అది మా REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్ట్. నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే కోట్ల విలువన మా ఆస్తులలో చాలా భాగం అతి తక్కువ మదుపుతో $5,000 నుంచి $10,000 ప్రారంభించినవి. వెంటనే డబ్బు చెల్లించి కొన్న ఆస్తులకి అదృష్టం కలిసి వచ్చింది. కొన్న తర్వాత మార్కెట్ పుంజుకుంది. కొన్ని సంవత్సరాల్లో వాటిని అమ్మటం కొనడంలో పన్ను లాభం కూడా దొరికింది. మాకు స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియో కూడా ఉంది. అదొక కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉంది. దానిని నేను, నా భార్య, మా వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ అని పిలుస్తూ ఉంటాం. మాకు మిత్ర బృందం ఉంది. ప్రత్యేకంగా మాలాంటి పెట్టుబడిదారులలో వ్యాపారం చేస్తుంటారు. ప్రతి నెల మదుపు పెట్టేందుకు వారి దగ్గర నగదు అదనంగా ఉంటుంది. ఎంతో రిస్క్ ఉన్న సట్టా ప్రైవేట్ కంపెనీలు అమెరికా లేదా కెనడా స్టాక్ ఎక్స్చేంజీలలో పబ్లిక్లోకి రాబోతున్నవి. వాటిని మేము కొంటుంటాం. శిరవేగంతో లాభాలు గణించడం ఎలాగో తెలిసే ఉదాహరణ. ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ కావడానికి ముందు లక్షల షేర్లను ఒక్కొక్కటి 25 సెంట్లకు ఇచ్చుకుంటుంది. 6 నెలల తర్వాత కంపెనీ నమోదు అవుతుంది. ఇప్పుడు 100,000 షేర్లు పేరు ఒక్కొక్కటికి $2 చొప్పున విలువ పెరుగుతుంది. ఆ కంపెనీ నిర్వహణ బాగుంటే ఈ ధర పెరుగుతూ పోతుంది. $20 అంతకన్నా ఎక్కువ షేరు ధరతో స్టాక్ పెరుగుతుంది. సంవత్సరం లోపునే మా $25,000 $1,000,000 పెరిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. మీరేం చేస్తున్నారో మీకు తెలిస్తే అది జూదం కాదు. మీరు మీ డబ్బుని ఒక డీల్లో పారేసి ప్రార్థిస్తూ కూర్చుంటే అది జూదం అవుతుంది. కష్టాలను తొలగించుకోవడానికి, రిస్క్లు తగ్గించుకోవడానికి మీరు మీ సాంకేతిక జ్ఞానం, వివేకం, ఆటలోని ప్రేమను ఉపయోగించడంలోని మీ తెలివి అంతా ఉంది. ఆర్థిక జ్ఞానమే ఇబ్బందికరమైన పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే ఒక వ్యక్తికి రిస్కీ అయినది ఇంకొక వ్యక్తికి కాకపోవచ్చు. ఆ ప్రాథమిక కారణం మూలానే నేను జనాన్ని స్టాక్స్, రియల్ ఎస్టేట్, తదితర మార్కెట్ల మీద కాకుండా ఆర్థిక విద్య మీద మదుపు ఉంచమని ప్రోత్సహిస్తుంటాను. మరి ఈ విషయంలో ఎంత చురుగ్గా ఉంటే అంత మంచి అవకాశం. కష్టాల నుంచి గట్టెక్కడానికి మీకు దొరుకుతుంది. నేను వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టే స్టాక్స్ కంపెనీల్లో మదుపు ఎంతో రిస్క్తో కూడుకున్నది. అందుకే వాటిని సిఫారసు చేయను. ఈ ఆటను నేను 1979 నుంచి ఆడుతున్నాను. నా వంతు ఇవ్వాల్సిన డబ్బు కన్నా ఎక్కువ చెల్లించాను. ఇటువంటి పెట్టుబడులు చాలామందికి పెద్ద ప్రమాదంగా ఎందుకు పరిణమిస్తాయన్న దాన్ని మీరు మరోసారి చదివితే మీరు బహుశా మీ జీవితాన్ని వేరే విధంగా సరిదిద్దుకోగలుగుతారేమో. అలా చేస్తే $25,000 ఏడాదిలోగా $1,000,000,000 మార్చుకోగలిగే సామర్థ్యం సంపాదించుకోవడం పెద్ద ప్రమాదమని అనిపించకపోవచ్చు. ఇంతకుముందే అన్నట్లు సిఫారసు చేయడం కోసం నేను ఏది రాయలేదు. సులువైనది, వీలైనది అనే దానికి ఉదాహరణగా దాన్ని వాడుకున్నాను. నేను చేస్తున్నది చిన్న తరహా వ్యాపారం అయితే ఒక సగటు వ్యక్తి సంవత్సరానికి $100,000 పైగా అనాయాస ఆదాయాన్ని పొందడం ఎంతో మంచిది. అది సాధించడం అసాధ్యం కూడా కాదు. మార్కెట్ ఉన్న పరిస్థితిని బట్టి మీరు ఎంత చురుగ్గా ఉన్నారో దాన్ని బట్టి ఆ డబ్బుని 5 నుంచి 10 ఏళ్లలోగా సంపాదించవచ్చు. మీరు మీ రోజువారీ ఖర్చులను తగ్గించుకొని నిరాంబంగా ఉండగలిగితే మీరు పనిచేసిన చేయకపోయినా అదనంగా $100,000 ఆదాయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టమైతే మీరు ఉద్యోగం చేయొచ్చు లేదా సెలవు తీసుకోవచ్చు. ప్రభుత్వ పన్ను విధానాన్ని మీకు ప్రతికూలంగా కాక అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. స్థిరాస్తి నా వ్యక్తిగత ఆధారం. నేను స్థిరాస్తిని ప్రేమిస్తాను ఎందుకంటే అది స్థిరంగా ఉంటుంది. మార్కెట్లో ఒడుకుదొడుకులు లేకుండా తాపిగా కదులుతుంది. నేను దాని మూలాన్ని దృఢంగా ఉంచుతాను. క్యాష్ ఫ్లో ఇంచుమించుగా నిదానంగా వస్తుంటుంది. దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితే దాని విలువ పెరిగే మంచి అవకాశం ఉంది. ఒక దృఢమైన రియల్ ఎస్టేట్లోని మజా ఏమిటంటే నా స్థిరాస్తికున్న పునాది దృఢంగా ఉండటం వలన కొంచెం రిస్క్తో కూడి ఉన్న సట్టా వ్యాపారం చేయడానికి వీలు కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో నాకు లాభాలు అధికంగా వస్తే వచ్చిన లాభాల మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తాను. మిగిలిన డబ్బును రియల్ ఎస్టేట్లో మళ్ళీ పెట్టుబడి పెడతాను. ఆ విధంగా నా ఆస్తుల పునాదిని సురక్షితంగా ఉంచుతాను. స్థిరాస్తి గురించి చివరి మాట. నేను ప్రపంచమంతా తిరిగాను, పెట్టుబడి ఎలా పెట్టాలో పాఠాలు చెప్పాను. ప్రతి ఊళ్ళోనూ స్థిరాస్తులను చవకగా కొనలేమని జనం నాతో చెప్పారు. నా అనుభవం అది కాదు. చివరికి న్యూయార్క్లోనైనా లేదా టోక్యో లేదా ఒక నగర శివారులోనైనా విలువైన ఆస్తులు బేరానికి ఉంటాయి. అయితే వీటిని ఎంతోమంది గుర్తించారు. సింగపూర్లో ప్రస్తుతం స్థిరాస్తి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా కారులో చేరుకునేంత కొంచెం దూరంలోనే ఇంకా బేరాలు ఉండటం గమనార్హం. అందుకే ఎవరైనా నాతో మీరు అలా చేయలేరు ఇక్కడ అని ప్రత్యక్షంగా అన్నప్పుడు వారికి ఒక విషయం గుర్తు చేస్తుంటాను. బహుశా వారితో నిజంగా నేను అనదలుచుకున్నది ఇక్కడ అదేలా చేయాలో తెలియదు నాకు ఇంకా. గొప్ప అవకాశాలను కళ్ళతో చూడలేరు, వాటిని మీ బుద్ధితో గ్రహిస్తారు. అనేక మంది ధనికులు కాలేకపోతున్నారు ఎందుకంటే వారికి ఆర్థిక పరంగా శిక్షణ లేకపోవడం వలన, కళ్ళ ముందు ఉన్న అవకాశాలను గుర్తించుకోలేకపోవడం వలన. తరచూ నన్ను అడుగుతుంటారు నేను ఎలా మొదలు పెట్టాలి అని. గత అధ్యాయంలో నేను నా ఆర్థిక స్వాతంత్రం పొందే మార్గంలో అనుసరించిన 10 మెట్ల గురించి మీకు చెప్పాను. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దీనిలో మీరు వినోదం పొందాలి. ఇది కేవలం ఒక ఆట మాత్రమే. ఒక్కోసారి మీరు గెలుస్తారు, కొన్నిసార్లు మీరు నేర్చుకుంటారు, కానీ ఆనందించండి. అనేక మంది ఎప్పుడూ గెలవరు ఎందుకంటే ఓడిపోతామన్న భయం వలన. అందుకే నాకు నా స్కూల్ మూర్ఖంగా కనిపించింది. స్కూల్లో మనం తప్పులు చేయడం చెడ్డ పని అని నేర్చుకుంటాం. తప్పులు చేసినందుకు మనకు శిక్ష పడుతుంది. అయినా మనుషులు నేర్చుకోవడం కోసం ఎలా రూపొందించబడ్డారో మీరు గమనిస్తే, తప్పులు చేయడం ద్వారా మనుషులు ఒక విజయాన్ని నేర్చుకుంటారన్న సత్యాన్ని మీరు గ్రహిస్తారు. కింద పడిపోవడం ద్వారా మనం నడక నేర్చుకుంటాం. మనం కింద పడిపోకపోతే మనం ఎప్పుడూ నడవలేం. ఇది సైకిల్ నడపడం నేర్చుకోవడానికి కూడా వర్తిస్తుంది. నా మోకాల మీద ఇంకా దెబ్బలు తగిలిన మచ్చలు ఉన్నాయి, కానీ ఈరోజు ఎటువంటి ఆలోచన లేకుండా నేను బైక్ నడపగలను. ఇది ధనికులు కావాలనుకున్న వారి విషయంలో కూడా నిజమే. దురదృష్టవశాత్తు అనేక మంది సంపన్నులు కాకపోవడానికి ప్రధాన కారణం వారంతా ఓడిపోతామన్న భయంతో ఉండటమే. విజేతలు ఓటమికి భయపడరు, కానీ ఓడిపోయేవారు భయపడతారు. ఓడిపోవటం అనేది విజయం సాధించడం అనే ప్రక్రియలోని భాగమే. ఓటమికి దూరంగా ఉండే జనం విజయానికి కూడా దూరంగా ఉంటారు. నేను డబ్బుని నా టెన్నిస్ గేమ్లాగే చూస్తాను. నేను మనస్ఫూర్తిగా ఆడతాను, పొరపాట్లు చేస్తాను, సరిదిద్దుకుంటాను, ఇంకా ఎక్కువ పొరపాట్లు చేస్తాను, మళ్ళీ సరిదిద్దుకొని మెరుగుపరుచుకుంటాను. ఒకవేళ ఆటలో ఓడిపోతే నెట్ పై నుంచి నా ప్రతిద్వందితో చేయి కలిపి చిరునవ్వి నవ్వి వచ్చే శనివారం కలుద్దాను అంటాను. 2 రకాల పెట్టుబడిదారులు ఉంటారు. మొదటి రకం, సామాన్యంగా అందరూ టోకుగా దొరికే పెట్టుబడులకే కొనడానికి ఇష్టపడతారు. వాళ్ళు చిల్లర దుకాణాలని అంటే స్థిరాస్తికి సంబంధించిన ఒక కంపెనీకో, షేర్ల బ్రోకర్కో, ఫైనాన్షియల్ ప్లానర్కో ఫోన్ చేసి కావాల్సిన వస్తువు కొంటారు. అది మ్యూచువల్ ఫండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కావచ్చు, షేర్లో బాండ్లో కావచ్చు. పెట్టుబడికి ఇది చాలా సరళమైన దోషహేరితమైన పద్ధతి. దీనికి ఉదాహరణ, ఒక వ్యక్తి కంప్యూటర్ల దుకాణానికి వెళ్ళి ఆ దుకాణంలో ఉండే కంప్యూటర్ని కొనుక్కోవటం అని చెప్పొచ్చు. ఇక 2వ రకం పెట్టుబడిదారులు పెట్టుబడులను సృష్టిస్తారు. ఈ పెట్టుబడిదారు సాధారణంగా ఒక బేరాన్ని సమకూర్చుకుంటాడు. అంటే కొంతమంది కంప్యూటర్ విడిభాగాలు కొనుక్కొని వాటిని సమకూర్చి కంప్యూటర్ తయారు చేసుకున్నట్టు అన్నమాట. ఒక వస్తువుని ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవటం లాంటిదే ఇదిను. నాకు కంప్యూటర్ భాగాలు ఎలా కూర్చాలో ఎంతమాత్రం తెలియదు, కానీ విడివిడిగా దొరికే అవకాశంలో ఒకటిగా ఎలా కూర్చోాలో నాకు తెలుసు. అలా కూర్చోగల వాళ్ళని కూడా నేను ఎరుగుదును. బహుశా ఈ 2వ రకం పెట్టుబడిదారునే పెట్టుబడి అనే వృత్తి విద్య తెలిసిన పెట్టుబడిదారుని అని అనాలి. ఒక్కోసారి ఈ విడిగా ఉన్న ముక్కలని ఒక చోట చేర్చడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు. ఒక్కోసారి అసలు ఒక చోట వాటిని చేర్చడమే సాధ్యం కాకనూ పోవచ్చు. నరిచడం నన్ను ఈ 2వ రకం పెట్టుబడిదారుగా తయారవ్వమని ప్రోత్సహించాడు. ఈ ముక్కలన్నింటినీ ఒక చోట చేర్చమనేది నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గొప్ప విజయాలు అనేవి అక్కడే ఉంటాయి, అలాగే అదృష్టం ఎదురు తిరిగితే గొప్ప అపజయాలని చవిచూసేది కూడా అక్కడే. మీరు ఈ 2వ రకం పెట్టుబడిదారు అవ్వాలనుకుంటే మీరు 3 రకాల నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోవాలి. ఆర్థికపరమైన తెలివితేటలను సంపాదించుకునే నేర్పుకి తోడుగా ఈ నైపుణ్యాలు కూడా అవసరం. 1, అందరూ జార విడుచుకున్న అవకాశాన్ని చేజెచ్చుకోవడం ఎలా? అందరూ కళ్ళతో చూసి కూడా కనుక్కోలేని అవకాశాన్ని మీరు మీ బుద్ధితో చూస్తారు. ఉదాహరణకు, ఒక స్నేహితుడు శిథిలావస్థలో ఉన్న ఒక పాత ఇంటిని కొన్నాడు. చూడటానికి అది దయ్యాల కొంపలా ఉంది. అతను దాన్ని ఎందుకు కొన్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. మేము చూడనిది అతను చూసినది ఏమిటంటే, ఆ ఇంటితో పాటు 4 ఖాళీ స్థలాలు కూడా దొరుకుతున్నాయి. ఆ ఇంటిని అమ్మకానికి పెట్టిన కంపెనీకి వెళ్తే అతనికి సంగతి తెలిసింది. ఆ ఇంటిని కొన్న తర్వాత అతను దాన్ని పడగొట్టి ఆ 5 జాగాలని ఒక బిల్డర్కి అమ్మేశాడు. అతను ఖర్చు పెట్టిన డబ్బుకి 3 సంపాదించుకున్నాడు. 2 నెలల పాటు పనిచేసి $75,000 సంపాదించుకున్నాడు. అది మరి పెద్ద మొత్తమేమీ కాదు, కానీ కనిష్ట వేతనం కన్నా నిస్సందేహంగా ఎక్కువే. పైగా అది అంత కష్టమైన పని అని కూడా అనలేం. 2, డబ్బు పుట్టించటం ఎలా? మామూలుగా అందరూ బ్యాంకు వెళ్తారు, కానీ 2వ రకం పెట్టుబడిదారు పెట్టుబడికి అవసరమైన డబ్బును పుట్టించడం ఎలాగనేది నేర్చుకోవాలి. దీనికి బ్యాంక్ అవసరం లేని మరెన్నో మార్గాలు ఉన్నాయి. మొదటి పెట్టడానికే నేను ఉదాహరణ. బ్యాంక్ అవసరం లేకుండా ఇళ్ళని కొనడం నేర్చుకున్నాను. ఇక్కడ ఇల్లు అంత ముఖ్యమైనవి కావు. డబ్బు పుట్టించడం అనే నేర్పు అమూల్యమైనది. తరచూ అందరూ బ్యాంకు నాకు అప్పివ్వదు లేదా దాన్ని కొనడానికి నా దగ్గర డబ్బు లేదు అనటం నేను వింటూ ఉంటాను. మీరు 2వ రకం పెట్టుబడిదారుగా తయారవ్వాలనుకుంటే ఆ పనులు ఎలా చేయాలో తెలుసుకోవటం అవసరం. సామాన్యంగా అదే అందరికీ అడ్డు తగులుతూ ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే చాలామంది ఏదైనా కొనడానికి వచ్చేసరికి డబ్బు లేకపోవడం అనే దాన్ని వాళ్ళకి అడ్డుపడినిస్తారు. ఆ ఆటంకాన్ని కనుక మీరు తప్పించుకోగలిగితే ఆ నైపుణ్యాలను నేర్చుకోలేని వారికన్నా 1,00,000 రెట్లు మీరు ముందుంటారు. నేను ఇల్లు కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే చాలాసార్లు షేర్లు, అపార్ట్మెంట్లు, భవనాలు కొన్నాను. ఆ సమయంలో బ్యాంకులో నా దగ్గర ఒక పైసా కూడా లేదు. ఒకసారి నేను ఒక అపార్ట్మెంట్ భవనాన్ని $12,00,000 కొన్నాను. ఆ తర్వాత దాన్ని ఇంకెవరికి అమ్మకూడదని షరతు పెట్టి అమ్మకందారునికి నాకు మధ్యన ఒక కాంట్రాక్ట్ రాయించుకున్నాను. ఆ తర్వాత నేను 100,000 రూపాయల తర్వాత డిపాజిట్ కోసం డబ్బు అప్పు చేశాను. అది చెల్లించిన తర్వాత మిగతాది ఇవ్వడానికి నాకు 90 రోజులు గడువు దొరికింది. నేను ఎందుకు అలా చేశాను? ఆ భవనం 20 లక్షలు ఖరీదు చేస్తుందని నాకు తెలుసు కాబట్టి. నేను ఆ డబ్బు కూడా పెట్టలేదు. దానికి బదులు 100,000 రూపాయలు నాకు అప్పించిన మనిషి ఆ బేరాన్ని కుదిర్చినందుకు నాకు $50,000 ఇచ్చాడు. ఆ ఇంటిని ఆయనకిచ్చేసి నేను తప్పుకున్నాను. దీనికి నేను పనిచేసిన సమయం 3 రోజులు. మళ్ళీ అదే చెప్తాను, మీరు కొనేదానికన్నా మీకు తెలిసింది ఎక్కువ ముఖ్యం. పెట్టుబడి పెట్టడం అంటే కొనడం కాదు, అది మీ ఆర్థిక జ్ఞానానికి సంబంధించినది. తెలివైన వారిని సంఘటితపరచడం ఎలా? తెలివైన వాళ్ళు ఎప్పుడు తమకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్న వారిని పనిలోకి తీసుకోవటమో లేదా వాళ్ళతో కలిసి పని చేయటమో చేస్తారు. మీకు సలహా అవసరమైనప్పుడు తెలివైన సలహాదారిని ఎంపిక చేయడంలో జాగ్రత్త వహించండి. నేర్చుకోవడానికి చాలా ఉంది, కానీ దానికి దొరికే బహుమతులు ఆకాశాలాంటివిగా ఉండొచ్చు. మీకు ఆ నైపుణ్యం నేర్చుకోవాలని లేకపోతే మొదటి రకం పెట్టుబడిదారుగా ఉండిపోమని గట్టిగా సలహా ఇస్తాను. మీకు తెలిసినదే నిజంగా మీ దగ్గరుండే గొప్ప సంపద. మీకు తెలియని విషయాలు మీకు నష్టం కలిగిస్తాయి. ఆపద అనేది, నష్టపోవడం అనేది ఎప్పుడూ ఉంటుంది. అందుకని దాన్ని తప్పించుకొని తిరగకుండా దాన్ని ఎలా నిర్వహించుకోవాలో నేర్చుకోండి.